ఓం శ్రీ సాయిరాం. లవ్ టు లవ్ కార్యక్రమం ద్వారా శ్రావ్యమైన పాటలతో స్వామి ప్రేమతత్వాన్ని మనందరికీ ఎంతో చక్కగా తెలియజేసిన బ్రదర్ చందు విజయ్ కి ధన్యవాదాలు. మీరు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ప్రశాంతి నిలయం నుండి అందిస్తున్న ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో మీరు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనికి ట్యూన్ అయి ఉండండి. త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవ దేవ శ్రీ సాయిదేవ. తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానై నిస్వార్థ సేవయే తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దివి నుండి భువికి దిగివచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య పాదపద్మములకు శతకోటి ప్రణామములు సమర్పిస్తూ, ఆ ప్రేమస్వరూపుడైన సాయి భగవానుడు నడయాడిన శాంతిధామమైన ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. ఈనాటి తెలుగు ప్రసారాలలో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశ జరి కార్యక్రమాన్ని మీకు అందించడానికి వచ్చింది సాయి ప్రసాద్. ఈనాటి మన కార్యక్రమంలో ఆధ్యాత్మిక శాస్త్రవేత్త రేడియో సాయి శ్రోతలందరికీ సుపరిచితులు, స్వామి చిరకాల భక్తులు అయిన శ్రీ బిఎస్ఆర్ మూర్తి గారు మనతో ఉండటం విశేషం. ముందుగా వారికి ప్రేమపూర్వకమైన స్వాగతం పలుకుతూ మనం కార్యక్రమంలోకి వెళదాం. సాయిరాం మూర్తి గారు, అవతరించుట అయనుటలో అర్థమేమి? నరులపై ప్రీతి వాత్సల్య పరతతోడ, వారి స్థాయికి దైవంబు వచ్చుభువికి, జీవ ప్రజ్ఞతో బాటుగా దైవ ప్రజ్ఞ. యుగ యుగాలుగా ఈ పుణ్యభూమి ధన్యభూమి అయిన భారతదేశంలో భగవంతుడు కాలానుగుణంగా అవతరిస్తూనే ఉన్నాడు. స్వామి అందించిన ఈ పద్యాన్ని విన్నప్పుడు మనం గమనించవచ్చు, భగవంతుడు ఆ స్థాయి నుండి మన స్థాయికి వచ్చి, అంటే ఈ భూమిపై అవతరించేది కేవలం ఈ మానవాళిపై ఉన్న వాత్సల్య ప్రేమచేతనే. అయితే ఎన్నో అవతారాలు ఈ భూమిపైకి వచ్చాయి, వెళ్లాయి. ఆ అవతార కాలాన్ని, అంటే ఆ అవతార వైభవాన్ని మనం మహాగ్రంథాల ద్వారా, పురాణ ఇతిహాసాల ద్వారా విన్నాం. రామావతారం, కృష్ణావతారం గురించి కేవలం విన్నాం, కాని ఈ కలియుగంలో షిరిడీ సాయి అవతారం గురించి మన స్వామి చెప్పగా తెలుసుకున్నాం. ఇక ప్రస్తుత అవతారమైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి గురించి చెవులారా విన్నాం, కనులారా కన్నాం, ఆ వైభవాన్ని అనుభవించాం. అయితే ఏ పరిస్థితుల్లోనైనా కాలం గడుస్తూనే ఉంటుంది. కనుక ఈ రోజున మనం ఈ సత్యసాయి అవతారం భౌతికంగా దూరమైన స్థితికి కూడా చేరుకున్నాం. ప్రతి అవతారం రావడానికి ముందు కొంతకాలం ఉంటుంది, దానికి కొంత చరిత్ర ఉంటుంది. ఆ అవతారం భూమిపైకి రావటానికి కారణాలు ఉంటాయి. అదేవిధంగా ఆ అవతార సమాప్తి తరువాత కూడా కాలం నడుస్తూనే ఉంటుంది. మనందరికీ తెలిసిన విషయమే, ప్రస్తుతం మనం ఆ స్థితిలోనే ఉన్నాం. ప్రతి అవతారం ఈ భూమిపై ఉన్నప్పుడు జరిగిన వైభవాన్ని కథలుగా ఆనందంగా చెప్పుకుంటాం కదా. మరి ఆ తరువాతి కాలం సంగతి ఏంటి? ఇది ఇలా ఉంచితే, మనిషికి నీడ ఎలాంటిదో భగవంతునికి మాయ అలాంటిది. ప్రతి అవతార కార్యక్రమంలో అది మనిషిని అపోహలకు గురి చేస్తూ ఉంటుంది. అందుకే భగవంతుడు మానవాకారంలో ఈ భూమిపైకి వచ్చినప్పటికీ నరుడు ఆ నారాయణుణ్ణి గుర్తించటం దుర్లభం. ఈరోజు దేవుళ్లుగా పూజించే రాముణ్ణి, కృష్ణుణ్ణి ఆనాటి ప్రజలు వారికి సుఖసంతోషాలను అందించిన, సుభిక్షమైన పరిపాలన చేసిన గొప్ప రాజులుగానే చూశారు. తప్ప వారిని భగవంతునిగా గుర్తించిన వారు అరుదు. ఇక ఈ కలియుగంలో షిరిడీ సాయి అవతార సమయంలో చూసినట్లయితే వారిని నమ్మినవారు, వారి భక్తులు అనేవారు కేవలం మనం లెక్క పెట్టగలిగిన అతి కొద్ది మంది మాత్రమే. కాని నేటి కాలంలో దాదాపు అందరూ వారిని గుర్తించిన వారే. నిజం చెప్పుకోవాలంటే అవతారం ఈ భూమిపై ప్రత్యక్షంగా ఉన్నప్పుడు ఆయన్ని గ్రహించి అత్యధిక సంఖ్యలో ప్రపంచం నలుమూలల నుండి వారి దర్శన స్పర్శన సంభాషణలను పొంది ధన్యులైనది కేవలం శ్రీ సత్యసాయి అవతారంలో మాత్రమే. ఈ నేపథ్యంలో 2011 ఏప్రిల్ 24న స్వామి తమ అవనీ సంచారాన్ని ముగించిన సందర్భం రేపు కావటం ఒక విశేషం. ఈనాటి మన శ్రీ సత్యసాయి దివ్య సందేశజరి కార్యక్రమంలో ఆ సాయి భగవానుని అవతార విశేషాన్ని సంపూర్ణంగా ఆవిష్కరించుకుందాం. సాయిరామూర్తి గారు,
సాయిరామ్. సౌందర్యసార సర్వస్వం మందస్మిత మనోహరం, వందారు జనమందారం వందే సాయి మహేశ్వరం. తురియాతీత పదస్థితాం సకరుణం జ్ఞానాగ్ని శైలస్థితాం మజ్జన్మాంతర పుణ్యపాక విశత్ప్రాప్తం సద్గురుం సత్యసాయీశ్వరం. ఆలంబేన విహీనం వ్యోమాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురురూపం తద్బ్రహ్మస్ఫురతాన్మే పరమమాహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్యసాయి దివ్య శ్రీచరణారవిందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ, ఇది పరమ పవిత్ర కాలం, మనం ఉన్నటువంటి ఈ స్థలం పరమోన్నతమైనటువంటి ప్రశాంతిధామం. ఇక నానా దేశాల నుండి నానా జాతుల నానా రీతుల రేపటి సత్యసాయి భగవానుడి ఆరాధనోత్సవానికి పరవళ్లు తొక్కుతూ వస్తున్నటువంటి తీర్థప్రజ ఏకమవుతున్నటువంటి సమయం. అందుకే కాలే స్థలే జలే అన్నారు. కోకిల కామిని మధుర కూజిత కోమల వాయు వీచి సంధ్యాకపిశమ్ములైన జడలల్లిన జీబులలోన తాండవ శ్రీకమనీయ జాహ్నవి ధరించిన దేవుని గేహరూపమాలాకృతి మందహాస కలితానన మాకు ప్రసన్నమయ్యడున్. వాగ్దేవి స్వరూపమైనటువంటి సత్యసాయి భగవానుడి యొక్క దివ్యవాణి అంతరంగాన్ని హృదంతరంగాన్ని తెరచుకుంటూ ప్రపంచానికి భగవద్వాణి అయి వినిపించుగాక. అంటే ఇవాళ ఒక అవతార వైభవాన్ని, అవతార స్ఫూర్తిని, అవతార మూర్తిమత్వాన్ని మనం విశేషంగా మాట్లాడుకోబోతున్నాం. అవతారం అంటే ఏమిటి అంటే మామూలుగా సామాన్యార్థంలో దిగిరావటం అర్థం. దిగిరావటం ఎవరికోసం? మానవుడి కోసం. మానవుడు ఎగబాకాలి, దైవం దిగిరావాలి. ఈ రెండూ కలిసినటువంటి సమయమే యోగంగా మనం భావన చేయాలి. కనుక ఈ అవతారాలన్నీ కూడా ఆయా దేశ కాల పరిస్థితులకి అనుగుణంగా, అవసరానికి అనుగుణంగా తమను తాము ప్రకటించుకుంటాయి అని ఒక ప్రమాణం. అయితే ఇక్కడ అవతారం అనగానే దేహం ఉండాలి. మూడు అవతారాలు చాలా ప్రధానమైనవి భారతీయ వాంగ్మయంలో. నిజానికి అవతార ప్రవాహంలో అన్ని అవతారాలు, అంశావతారాలు, కళావతారాలు, అర్చావతారాలు, ప్రభావావతారాలు, ప్రసవావతారాలు, అనుప్రవేశావతారాలు, ఆవేశావతారాలు, పూర్ణావతారాలు, మహాపరిపూర్ణావతారాలు, ఇన్ని రకాలుగా భగవంతుడు తనను తాను ఆవిష్కరించుకుని మానవ జాతిని సముద్ధరించే దిశగా తన అవతార కార్యకలాపాన్ని పరమాద్భుతంగా ఆవిష్కరిస్తాడు. అట్లా వాంగ్మయాన్ని గనక తీసుకున్నట్లయితే త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడి యొక్క అవతారం ఒక విశిష్టమైనటువంటి అవతారం. ఆ అవతారానికి ముందు అవతారం, తాల్చినప్పుడు అవతారం, తర్వాత కాలాన్ని మూడుగా మనం విభజించుకోవాలి. రాముడు ఎందుకు వచ్చాడు అంటే, సత్వగుణ ప్రధాన సంపన్నుడైనటువంటి జనక మహారాజు మిథిలానగరాన్ని, రాజసుగుణాన్ని సంతరించుకున్నటువంటి దశరథ మహారాజు అయోధ్యానగరాన్ని, తామసగుణాన్ని సంతరించుకున్న రావణ బ్రహ్మ లంకానగరాన్ని పాలిస్తున్నటువంటి మూడు గుణాలు త్రిపురాలు. ఆ సమయంలో సనాతన వైదిక ధర్మం అంతా నశించిపోతున్నటువంటి వేళ, వైష్ణవలోకంలో శ్రీ మహావిష్ణువుని నారదాదులందరూ కలిసి ఇక్కడ ఉన్న పరిస్థితి వివరించినప్పుడు, శ్రీరామచంద్రుడు అంటే శ్రీ మహావిష్ణువు తాను రాకముందే తన నామాన్ని ప్రకటించుకున్నాడు. ఇది విశిష్టం. అంటే మూడు ప్రమాణాలు చేశాడు శ్రీ మహావిష్ణువు. ఏమనంటే, దశరథుడు ఇంట పుడత, దశకంధరుడి కుత్తుకలు ఉత్తరిస్తా, దశ యుగాల వరకు రామనామం వినపడేట్టుగా జీవిస్తా, నా పేరు రామచంద్రుడుగా తీసుకుని వస్తా. అంటే ఇంకా అవతారం తాల్చకముందే తను నామధేయం పెట్టుకున్నాడు. తదనుగుణంగానే ఇప్పుడు మనం అనుకున్న మూడింటిని కూడా రాముడు సాధించాడు. 11,000 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ప్రజాపరిపాలన చేసినటువంటి రాముడు ఈనాటికీ రామో విగ్రహవాన్ ధర్మ, ధర్మస్వరూపమైనటువంటి రాముడు మహాస్మృతి అయి భారతీయమైనటువంటి నరనరాన జన్మించుకొని ఉన్నటువంటి ఒక అవతార స్ఫూర్తి అది. ఇక ఈ అవతారము అనగానే దేహం కావాలి. దేహం లేకపోయినట్లయితే ఈ ప్రపంచంలో అవతారమూర్తి కార్యకలాపాలు సాగవు. కనుకనే బహు విచిత్రంగా శ్రీరామచంద్రుడి కంటే భిన్నంగా శ్రీకృష్ణ పరమాత్మ ఎటువంటి ప్రకటన చేయకుండా యోగమాయని లోకమాయని రెండింటినీ వెంబడి పెట్టుకుని వచ్చి, యోగమాయను తను కన్నతల్లి అయినటువంటి దేవకి దగ్గర వదిలిపెట్టి ప్రభవించిన నాటి రాత్రే లోకమాయను వెంబడి పెట్టుకుని వ్రజభూమికి వెళ్లాడు యశోద దగ్గరికి. అంటే మాయ చైతన్యానికి ఛాయ, చైతన్యము మాయా రెండూ భగవంతుడే. కాకపోతే ఇది అసలు వస్తువుగా నీడ ఛాయామాత్రంగా ఉంటుంది గనక బింబ ప్రతిబింబభావంగా సాగేటువంటి ఈ దీనిలో మాయ చైతన్యం యొక్క మరొక స్వరూపం. అయితే దేహాన్ని తీసుకోవాలి. శ్రీకృష్ణ పరమాత్మ రాముడి కంటే భిన్నంగా అంటే అవతారం రావటానికి ముందు కాక, ఇక అవతార పరిసమాప్తికి ఆ సమయం ఆసన్నమవుతున్నటువంటి వేళ, మహాభారత సంగ్రామ వేళ, దశాక్షౌహిణి సేనావాహిని మధ్యలో, నిజానికి 18 అక్షౌహిణులు, వాటి మధ్యలో నుంచొని యదాయదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని ప్రకటన చేశాడు. అంతటితో ఆగకుండా, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నాడు. ఇది అది వైష్ణవ ప్రమాణం, శ్రీకృష్ణ ప్రమాణం. కృష్ణుడి తర్వాత కలియుగం వచ్చిన తర్వాత వాయుపురాణంలో ఒక ప్రమాణం ఉంది. ఏమిటి అంటే, శంకరుడు పరమ మహేశ్వరుడు 4 శిష్యులతో ఒక ఆచార్యస్వామి అయి ఈ జగత్తులోకి వచ్చి మళ్లీ జ్ఞానబోధను చేస్తాడని, ఈశ్వరవాదాన్ని చక్కగా నిలబెడతాడని ఒక ప్రమాణం ఉంది. తదనుగుణంగా వచ్చినటువంటి ప్రమాణ స్ఫూర్తి ఎవరు అంటే, శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప, శంకర భగవత్పాదల సమయం అయిపోయింది. తర్వాత మతాల కారణంగా సమాజం చిన్నాభిన్నమవుతున్నటువంటి వేళ, షిరిడీ మహాస్వామి 2 మతాల మధ్య సమన్వయాన్ని సాధించి శ్రద్దా సబూరి అంటే శ్రద్దా సహనం, శ్రద్ద లేకపోతే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, శ్రద్ద గలవాడికి జ్ఞానం ఉంటుంది, నశ్రేయో నియమం వినా, సహనం గనక లేకపోతే దేన్ని సాధించలేమని ఒక మానవీయమైనటువంటి ప్రజ్ఞని ఒక ఆధారం చేసుకుని షిరిడీస్వామి అవతారం సాగిపోయింది. ఆ తర్వాత ఒక ప్రమాణం చేశారు, సర్వదేవత అతీత స్వరూపులుగా ప్రపంచం ఆరాధించినటువంటి ఆరాధిస్తున్నటువంటి సత్యసాయి భగవానుడు ఒకే మాట అన్నారు, ఇది సర్వదేవత అతీత స్వరూపం అన్నారు. ఇది మనందరికీ సత్యసాయి భక్తులకి అందరికీ తెలుసు. తెలియని వారికి ఎవరో సర్వదేవతా స్వరూపము స్వామి అని రాస్తే అతీత అని రాశారు. అంటే అవతారము యొక్క పూర్వస్వరూపాన్ని అతీత అనే శబ్దంతో ఆవిష్కరించారు. కనుక దీన్ని ఒక విషయం గనక విచారణ చేసినట్లయితే,
ఒక అవతారమంచనిన ఉన్నది దేహము, అది పంచభౌతికము, ఇది దేహమన్న ఎడ దేహమయ్యైనను లోనలో కర్క్షకమగు తేజుడే వెలుగు కావడి కంబము ఓలే ఒప్పు సొంపు కిరణ కాంతి మాఘవతముల్ మణులై ఇలుకట్టినట్టుగన్.
నీలమణులన్నీ కూడా, ఇంద్రియాలన్నీ కూడా, ఇంద్రాదులన్నీ కూడా, సకల దేవతల యొక్క మూలమైన తేజోరూపమంతా ఒక నీలమణులతో ఇల్లు కట్టినట్టుగా నీలమేఘశ్యాముడై వస్తాడు. ఇది అవతారానికి రంగు. రాముడు నీలమేఘశ్యాముడు, శ్రీకృష్ణ పరమాత్మ నీలమేఘశ్యాముడు, సత్యసాయి భగవానుడు నీలమేఘశ్యాముడు. ఇది అవతారం కాకుండా ఎట్లా? కాబట్టి నామరూపాలకి అతీతంగా మూలమైనటువంటి ఆ తేజోమయ స్వరూపాన్ని ఆవిష్కరిస్తూ ఈ పద్యంలో మనకేం తెలుస్తుందంటే, అవతారమూర్తి కూడా దేహం తీసుకుని వస్తాడు. ఆ దేహం కూడా ఎలా ఉంటుంది? మనలాగే ఉంటుంది. మనం ఉన్నట్లే కరచరణాది అవయవాలతో ఉంటారు, మన భాషలోనే మాట్లాడుతుంటారు, మన కష్ట సుఖాలలో తోడు నీడగా ఉంటారు, కార్యకలాపాలలో పాల్గొంటూ ఉంటారు. కానీ మూలంలో గనక వెళ్లగలిగినట్లయితే అది తేజోరూపం. అయితే ఇక్కడ అవతారం మూడు రకాలు. ఒకటి విశ్వసుడు, తైజసుడు, ప్రాజ్ఞుడు. తైజసుడు అంటే ఇప్పుడు అనుకున్న తేజోరూపం, దానికి దేహం లేదు. విశ్వసుడు అంటే ప్రపంచంలోకి వస్తాడు, అవతారమూర్తిగా వస్తాడు. మూర్తి అంటే బొమ్మ. బొమ్మకి రంగుంది, రుచింది, వాసనుంది, రూపముంది, నామముంది, గుణముంది, స్వభావముంది, అనేకమైనటువంటి కార్యకలాపాలున్నాయి. దాని సంబంధ బాంధవ్యాలన్నీ దేశకాలకరణ వైచిత్ర్య చిత్రీకృతమంటారు శంకర భగవత్పాదులు. విశేషించి ఈవేళ శంకర జయంతి, శంకర భగవత్పాదులు పదే పదే మనస్సును తాకుతున్నారు. అంటే ఆయన మహాస్మృతి వేళ మనని ఆవహించి ఆవరించి ఉన్నదన్నమాట. కనుకనే ఈ దేహము పంచభౌతికము, కూలక తప్పదెప్పుడు, వేహి నిరామయుండు అన్న స్వామి అవతారము తాల్చి వచ్చినప్పటికీ దేహము నశిస్తుంది. దహయతి ఇతి దేహ, శరీయతి ఇతి శరీర, మార్పు చెంది మార్పు చెంది ఎక్కడో కాలగర్భంలో కలిసిపోతుందని స్వామి ఒక వైదాంతిక వైరాగ్య భూమికలో దీనిని పరమాద్భుతంగా ఆవిష్కరించారు. అయితే ఈ అవతారమూర్తులు తైజస్సులుగా ఉన్నారు అని అన్నాం కదా, అంటే తేజోరూపంలో ఉంటే మానవుడు అర్థం చేసుకోలేడు గనక మన వంటి పంచభౌతిక దేహాన్ని తీసుకుని వచ్చి అంటే చిన్మయ రూపుడైనటువంటి పరమాత్మ మృణ్మయ శరీరాన్ని ఆశ్రయిస్తాడు. మృణ్మయం అంటే మట్టి. మట్టి ఉంది, నీటిలో పడేస్తే కరిగిపోతుంది. ఇది కూడా కాలం అనేటువంటి మహాప్రవాహంలో వదిలిపెడితే ఆ బొమ్మ ఎట్లా కరిగిపోతుందో అవతారమూర్తుల దేహాలు కూడా అలాగే కరిగిపోతాయని స్వామి ఒక అధివాస్తవికమైనటువంటి దృష్టిలో అవతారమూర్తుల యొక్క స్వరూపాన్ని, స్వభావాన్ని, సగుణాన్ని, వారి యొక్క అనంతమైనటువంటి శక్తిని, పరిమితమైనటువంటి దేహకాలాన్ని సూచిస్తూ ఆవిష్కరించారు. అయితే ఈ పరమాత్మ అవతారమూర్తిగా ఇక్కడికి రావటానికి ఒక కారణం ఉంది. కారణం మనకి పైకి కనిపించేటువంటి ఈ ప్రపంచాన్ని బాగు చేయటం, సంఘాన్ని సంస్కరించటం, ధర్మ మార్గంలో నిలబెట్టడం, సనాతన ధర్మాన్ని పోషించటం, ఇవి మాత్రమే కాదు. భగవంతుడు అంటే శక్తి. గాడ్ ఈజ్ నథింగ్ బట్ ఎ ఫోర్స్ అండ్ ఫీలింగ్. భావన ఉండాలి, భావము ఉండాలి, దానికి తగిన శక్తి ఉండాలి. ఆ శక్తి ఆరు రూపాలైంది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా మూడు, స్త్రీ స్వరూపంగా దుర్గా, పార్వతి, రమాదేవి అంటే లక్ష్మీదేవి. అంటే మూడు ఇంటూ రెండు, ఆరు ముఖాలుగా, షణ్ముఖ స్వరూపంగా ఈ శక్తి ఈ ప్రపంచంలోకి వచ్చింది గనక ఈ శక్తే నడిపించాలి. అంటే రాముడి శక్తి ఏమిటి? ధర్మం. కృష్ణుడి శక్తి ఏమిటి? శాంతి ప్రేమ. శిరిడీ బాబా వారి శక్తి ఏమిటి? శ్రద్దా సబూరి. సత్యసాయి భగవానుడి శక్తి ఏమిటి? కృతయుగం నాటి సత్యం, త్రేతాయుగం నాటి ధర్మం, ద్వాపరయుగం నాటి శాంతి ప్రేమలు, తాను ఉన్నటువంటి కలియుగానికి సంబంధించిన అహింస. సత్యధర్మ శాంతి ప్రేమ అహింస స్వరూపమే స్వామి యొక్క తైజసం నుంచి దేహస్వరూపంగా మారింది గనక తైజసుడు విశ్వసుడైనాడు. అంటే తేజోరూపంలో కాంతిగా ఉన్నటువంటి వాడు దేహం తీసుకుని వచ్చి రూపాన్ని సంతరించుకున్నాడు గనక రూపాన్ని మనం ఆరాధిస్తాం, ఆ రూపం పట్ల ఆకర్షితులవుతాం, దాని యందు ఉన్నటువంటి శక్తికి ఆకర్షణకి మనం లోబడతాం గనక ఈ శక్తి బహుముఖీనంగా అనేక పార్శ్వాలను తాకుతూ ఆయా అవతారాలను పరమాద్భుతంగా కొనసాగిస్తూ వస్తాయి. ఇక ఈ శక్తి శంకర భగవత్పాదులే శివానంద లహరిలో శివశక్తి ఆయుక్తో యది భవతి శక్త ప్రభవితం అని ఒక ప్రమాణం చేశారు. అంటే శంకరుడు అంటే ఆలోచన, శక్తి అంటే ఆచరణ. శివశక్త్యాత్మకమైనటువంటి స్వరూపాన్ని గనక మనం తీసుకున్నట్లయితే ఆచరణ లేని ఆలోచన, ఆలోచన లేనటువంటి ఆచరణ, ఈ రెండు కూడా లోకానికి అక్కరకు రావు గనక అవతారమూర్తులందరూ కూడా ఈ ప్రపంచంలో శక్తి కలవారుగా కనిపిస్తారు. శక్తి కనపడదు, శక్తి వెనక ఉంటుంది. దయగలవాడు వెంకటేశ్వర స్వామి అంటాం, అంటే కలవాడు కనిపిస్తున్నాడు దయ కనపట్టలే. కాబట్టి దయ ఉన్నది గనక ఇవ్వవయ్యా అని అడుగుతాం, స్వామి నాకు ఇది కావాలని స్వామిని అడుగుతాం. ఎందుకని ఇది ప్రేమస్వరూపుడు, ప్రేమాకరుడు గనక రత్నాకర వంశోద్భవుడైనటువంటి సత్యసాయి భగవాను ప్రేమని అనుగ్రహించమని, జ్ఞానాన్ని వరదానం చేయమని, ఎట్లాగైనా కాపాడమని మనం పరమాత్మను అడుగుతూ ఉంటాం. ఆయన చేస్తూ ఉంటారు, కానీ ఆ శక్తి ఏది బయటకు కనపడదు. కనపడాలి అంటే మన తపస్వాధ్యాయ సంపన్నులం కావాలి, ధ్యానయుక్తులం కావాలి, నిష్ట ఉండాలి, నేతి ఉండాలి, శ్రద్ధ ఉండాలి, తితీక్ష ఉండాలి, తీవ్రమైనటువంటి ఆకాంక్ష ఉండాలి, ఆసక్తి ఉండాలి, అన్నిటినీ మించే శక్తి ఉండాలి. ఈ శక్తి కలిగినటువంటి వాడు ఈయన పరమాత్మే అని గ్రహిస్తాడు. ఆ శక్తి లేనివాడు, ఆసక్తి లేనివాడు పరమాత్మని గ్రహించలేడు. మామూలు నరమానవుడి వలె భావిస్తాడు, కాలాన్ని చల్లగొట్టుకుంటాడు. ఒక అవతారమూర్తితో కూడి ఉన్నప్పటికీ కూడా ఆ పరమాత్మ యొక్క దివ్యత్వాన్ని అనుగ్రహించిన కారణంగా కాస్త కాలానికి వెనబడిపోతాడు. కనుక ఈ అవతారము అనేటువంటిది కేవలం మేనిఫెస్టేషన్ మాత్రమే కాదు, శక్తివంతమైనటువంటి ఒక దేహాన్ని ఇముడ్చుకొని వారుస్తారు. ఆ దేహంలో ప్రతి కదలిక శక్తివంతం, ప్రతి మెదలిక శక్తివంతం, ప్రతి భావన శక్తివంతం. కాబట్టి భగవంతుడికి అసాధ్యం లేదు అని నిరూపించడానికి ఆ శక్తిని వెంబడి పెట్టుకుని వస్తారు గనక తేజస్సుడు. అంటే ఫామ్లెస్ గా ఉన్నవాడు, రూపం లేకుండా ఉన్నవాడు, కాంతి కంభములాగా ఉన్నవాడు, అంటే నిలువెత్తు స్తంభం ఎట్లాగైతే ఉంటుందో అట్లా పరమాత్మ ఉంటాడని, ఆ తేజస్సుడే దేహం తీసుకుని వస్తే విశ్వసుడవుతాడని, విశ్వంభరాయుక్తమైనటువంటి ప్రపంచంలో అందరితో, జనంతో, జగత్తుతో ప్రమేయుడై కూడి నడయాడి తాను ఆడి ఆటలో గెలిపించి అవతారాన్ని ఒక హేళగా, ఒక లీలగా, ఒక ఖేళగా సాగిస్తాడు గనక ఈ పరమాత్మ తేజస్సుడే విశ్వసుడవుతున్నాడు. విశ్వసుడైనాడు అంటే దేహం తీసుకుని వచ్చాడు, ఒకనాడు దేహం వదిలిపెట్టాలి, ప్రాజ్ఞుడై మిగులుతాడు. ప్రాజ్ఞుడు అంటే ప్రజ్ఞ గలవాడు, ప్రజ్ఞ అన్న శక్తి అన్న ఒకటి. ఆ ప్రజ్ఞ ఇవాళ రాముడు ప్రజ్ఞ, ఇవాళ ధర్మమై ఇవాళ ఇంకా రాముడికి మనం కళ్యాణం చేస్తున్నాం. శ్రీకృష్ణుడి ప్రజ్ఞనే ఆ విశ్వసుడుగా కృష్ణుడిగా మనం ఆనందించాం. జిహానం జిహానం సుజానీన మౌఢ్యం, లిహానం లిహానం సుదీర్ఘైరపాంగై, దుహానం దుహానం సుధాం వేణునాదై, మహానంద సర్వస్వమే తన్ నమస్తాత్ అంటూ శ్రీకృష్ణ విగ్రహానికి నమస్కారం చేశాం. శ్రీరామ విగ్రహానికి ఇంకో రకంగా నమస్కారం చేశాం. స్వామిని మరొక రకంగా నమస్కరించుకున్నాం. కానీ ఇది దేహానికి రూపానికి సంబంధించినటువంటి విషయం. దేహమే వదిలిపెట్టిన తర్వాత ఆ తేజస్సుడు విశ్వసుడైనటువంటి వాడు, ఆ విశ్వసుడు దేహాన్ని వదిలిపెట్టినప్పుడు ప్రాజ్ఞుడవుతున్నాడు. ఈవేళ ఈ ప్రపంచానికి తేజోమయుడై విశ్వసుడై భాషించినటువంటి ఒక సత్యసాయి భగవానుడి యొక్క అవతారమే ప్రజ్ఞాస్వరూపంగా ఉన్నది గనక ఆ ప్రజ్ఞ ఎక్కడ ఉన్నది అని ఒక్కసారి ప్రశ్నించుకుంటే అది లేని చోటు లేదు, ఉన్నదంతా ప్రజ్ఞామూర్తిగా ఉన్నారు స్వామి. అంటే ఈ మూడింటిని గనక ఒక్కసారి సమన్వయం చేసుకుంటే రాముడు వచ్చాడు. వస్తే శంకర భగవత్పాదులు శ్రీరామకరణామృతంలో చెప్తారు, జానాతి రామ తవ నామ రుచిం మహేశో, జానాతి గౌతమ సతీ చరణ ప్రభావం, జానాతి దుర్బల పరాక్రమమిష చాపో, జానాత్యమోఘ పటుబాణ గతి పయోధి. రామచంద్ర, నీ నామమహిమ తెలియాలి అంటే మహేశ్వరుణ్ణి అడగాలి. ఎందుకంటే కైలాసంలో నిత్యము రామనామ జపం చేసుకుంటాడు శివుడు. అలాగే నీ పాద ప్రభావం తెలియాలి అంటే అహల్యాసతి అయిన గౌతమ సతి అయినటువంటి అహల్యను అడగాలి. అలాగే నీ బాణం యొక్క నీ భుజ పరాక్రమం తెలియాలంటే శివధనుస్సుని అడగాలి, నీ బాణ పటిమ తెలియాలి అంటే సముద్రుణ్ణి అడగాలని చమత్కారంగా శ్రీరామచంద్రుడి యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని అంటే విశ్వస్వరూపాన్ని విశ్వసుడుగా ఉన్నటువంటి అంటే కంటికి కనపడుతున్న రాముడి యొక్క గుణాన్ని వర్ణించాడు. కానీ శంకర భగవత్పాదులే మళ్లీ భావనామయ స్థితిలోకి వెళ్లినప్పుడు ఈ కనపడుతున్న శ్రీరాముణ్ణే ఏమన్నాడో తెలుసునా, శ్రీరామో లలితాంబికే అన్నాడు. ఏ లలితా సహస్రనామంలో 1000 నామాలతో అమ్మవారు కీర్తింపబడుతున్నదే ఓ రామాది నువ్వు కాదా అన్నాడు అద్వైతమూర్తి గనక. కనుక కనిపిస్తున్నది వేరు, నడిపిస్తున్నది వేరు. కనిపిస్తున్న ఈ బొమ్మలో నడిపిస్తున్న ఆ శక్తి ఉన్నది గనక బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి ముగురమ్మలకి మూలమైనటువంటి ఆ శక్తే అవతారంగా ఒక దేహంగా ఒక ప్రజ్ఞగా ఒక విశ్వసుడుగా ఈ ప్రపంచంలోకి వచ్చి ఈ కాలాన్ని నడిపిస్తాడు. దీనికి ముందు ఇందాక అనుకున్నట్టుగా రాముడు రావటానికి కారణం సర్వమత సమన్వయం చేయటం, శైవ వైష్ణవ మతాల మధ్య సంఘర్షణ ఏర్పడిన కాలంలో మళ్లీ వైష్ణవ ధ్వజాన్ని నిలబెట్టి ఈ రెండింటికి కూడా పూర్ణాద్వైత భావన కలిగించడానికి రాముడై వచ్చాడు. కనుకనే ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ సామాజిక కౌటుంబిక వ్యవస్థలో ఏర్పడినటువంటి అనేకానేకమైనటువంటి చిన్నతనాలని పోగొట్టి ఇటు భారతం నిండా లౌకిక కృష్ణుడుగా భాగవతంలో పరమార్థమైనటువంటి కరుణాస్ఫూర్తిగా భగవద్గీతా సమయంలో యోగేశ్వరుడుగా మూడు పాత్రలు వహించాడు శ్రీకృష్ణ పరమాత్మ. కాబట్టి ఈ మూడింటిని సమన్వయం చేసుకున్నప్పుడు యోగీశ్వరుడికి నమస్కరిస్తాం, భాగవత కృష్ణుడికి నమస్కరిస్తాం, భారత కృష్ణుడిని అభినందించకుండా ఉండలేము. కానీ నిజానికి ఆలోచిస్తే ముగ్గురు ఒక్కటే. కాబట్టి తేజస్వరూపుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మే యోగమాయను దేవకి దగ్గర వదిలి లోకమాయతో వచ్చాడని అన్నాం. ఆ లోకమాయతో తన అవతార కార్యకలాపాన్ని సాగించాడు. కనుక ఆయన ఇందు లోకమాయ యోగమాయ రెండు ఏకకాలంలో నిక్షిప్తమయ్యున్నాయి గనక పరమేశ్వరుడి యొక్క మాయా స్వరూపం చైతన్య స్వరూపం ఏమిటంటే ఇదిగో ఇదే. కనుక రాముడు రావటానికి ముందు ఒక నేపథ్యం ఉండాలి. రాముడు వచ్చాక 11,000 ఏళ్ల రామరాజ్య పరిపాలన జరగాలి. ఆ తర్వాత రామధర్మమే రాజధర్మమే ఈనాడు మనల్ని నడిపించాలి. ఇది ఈ యుగాలన్నీ కూడా మనకు సూచిస్తున్నటువంటి ఒక పరమాద్భుతమైనటువంటి అందిస్తున్నటువంటి ఒక సందేశం. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ అంతరించబోతున్నటువంటి ద్వాపరకి కాక అవతరించబోతున్నటువంటి కలియుగానికి, దేవుడు లేడంటూ ప్రారంభమయ్యే ఈ కలియుగానికి చక్కగా భగవద్గీతని పార్థాయ ప్రతిబోధిత భగవతా నారాయణైన స్వయం వ్యాసేన గ్రథిత పురాణమునునా మధ్య మహాభారతం అని తాను స్వయంగా ప్రకటించి కర్మ భక్తి జ్ఞానయోగాలను మూడింటిని త్రివేణి ప్రవాహం చేసి సంగమం చేసి యోగ శాస్త్రాన్ని మానవజాతికి అందించాడు. అంటే కృష్ణుడు రావటానికి ముందు కర్మయోగం నెమ్మదిగా సన్నబారుతున్నది, భక్తి యోగం పల్సబడిపోతున్నది, జ్ఞానయోగం మానవ మేధ నుంచి దూరమవుతున్నటువంటి వేళ శ్రీకృష్ణ పరమాత్మ దీన్ని వేళ మన భాషలో పునరుత్థానం చేశారు, పునరుజ్జీవనం చేశారు, ఉద్దీపనం చేశాడు, ప్రచోదితం చేశాడు, నడిపించాడు వేగ ఆవేగాలతో ధృతి ఆదృతులతో ఈ సర్వభారతీయమైనటువంటి ఒక సంస్కృతి వైభవాన్ని ఒక విలసనంగా ఆవిష్కరించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క స్ఫూర్తే ఈవేళ ప్రపంచంలో ఏ కష్టం వచ్చినా ఏ ఆనందం వచ్చినా ఏ సందేహం వచ్చినా ఏ సమస్య వచ్చినా ఏ ప్రజ్ఞ ఏర్పడినా అన్నింటికీ మనం భగవద్గీత వైపు ఎదురు చూస్తున్నాం. ఎందుకని ఆ భగవద్గీత శ్రీకృష్ణుడి యొక్క సుషుమ్నాగీతిక అంటే ఆత్మగీతిక, అది ఆత్మగానం పరమాత్మగానం. పరమేశ్వరుడే స్వయంగా చెప్పినప్పుడు దానిలో ఏ రకమైనటువంటి కాంట్రడిక్షన్ ఉండదు, అస్పష్టత ఉండదు, అంటే అంబిగ్విటీ ఉండదు. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ ఈ ప్రపంచానికి రావటానికి ముందు ఒక నేపథ్యం ఉన్నది. ఉన్నంతకాలము రాజులను ఏర్పరిచాడు, రాజ్యాలను నిర్మించాడు, కానీ తాను రాజుగా నిలబడలేదు. రాముడు రాజ్యం ఏలాడు, కృష్ణుడు రాజుల చేత పాలించాడు పరోక్షంగా. అట్లాగే మనం శంకర భగవత్పాదుల్ని గనక తీసుకున్నట్లయితే ఇందాకే అనుకున్నాం శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూపాన్ని, బౌద్ధం వచ్చి నిరీశ్వరవాదాన్ని అంటే నీలో దేవుడున్నాడు అని బుద్ధ భగవానుడు చెప్తే నాలో దేవుడున్నాడు గనక నేనే దేవుణ్ణి అనుకున్నటువంటి ఒక మూఢ జాతిని మళ్లీ నిరీశ్వరవాదం నుంచి బయటపడేసి ఈశ్వరవాదంలోకి తెప్పించి అక్కడ సర్వదేవతా స్తుతి నుతిగీతాలతో ఈ ప్రపంచం మొత్తం కూడా మనస్సుని భగవంతుని వైపు నడిపించే దిశగా శంకర భగవత్పాదులు ప్రమాణం చేశారు. కేవలం 32 సంవత్సరాల చిన్న కాలంలో, అతి స్వల్పకాలంలో భారతీయ వాంగ్మయాన్ని ఒక్కసారి మళ్లీ ఔపోషణం పట్టినట్టుగా సుబోధకంగా, సరళంగా, సుభగ సుందరంగా ఆవిష్కరించి మళ్లీ మానవుడికి మాధవుని యందు ఒక విశేషమైనటువంటి విశ్వాసాన్ని కలిగించాడు. కాబట్టి శంకర భగవత్పాదులకు ముందే ఉన్నదంటే నిరీశ్వరవాదం ఉంది. శంకరులు అవనీ సంచారం చేసినటువంటి 32 ఏళ్ల కాలంలో ఈశ్వరవాదానికి ఒక ప్రతిష్ట చేశాడు ఆయన. శ్రీచక్ర ప్రతిష్ట అంటే అదే. శ్రీచక్రము అంటే సకార రకార ఈకారములతో కూడినటువంటి ఒక శక్తిని దాని యందు నిక్షిప్తం చేశాడు. అంటే ఏది శక్తిగా కనపడకుండా ఉన్నదో దానిని మంత్రాత్మకంగా, యంత్రాత్మకంగా, తంత్రాత్మకంగా చేసి శ్రీచక్ర ప్రతిష్టాపన చేసి భారతీయమైనటువంటి ఒక సౌందర్యాన్ని, సహజీవన సౌందర్యాన్ని, మత సామరస్యాన్ని, దైవభావనని, విశ్వాసాన్ని, మానవ జాతి యొక్క మనుగడని అన్నింటినీ కూడా అష్టదిగ్బంధనం చేశారు శంకర భగవత్పాదులు. కనుక శంకరుల తర్వాత ఏమిటి, ఇవాళ శంకర భగవత్పాదుల యొక్క జన్మదినం మనం గడుపుకుంటున్నాం. అదే సందర్భంలో మాట్లాడుకుని రావటం మనం చేసుకున్నటువంటి పురాకృత పుణ్య విశేషంగా నేను భావన చేస్తూ శంకర భగవత్పాదులు ఏమి ప్రతిపాదించారంటే అద్వైతం ప్రతిపాదించారు. అద్వైతం అంటే రెండూ ఒకటే అని మాత్రమే కాక అసలు ఉన్నది ఒకటే. ఏకమేవా ద్వితీయం బ్రహ్మ, అట్లాగే ఏకోహం బహుశ్యాం, నేనొక్కడినే అనేక రూపాలుగా వచ్చాను, అనంతంగా ఉన్నాను, ఒక్కటిగా ఉన్నాను, ఒక్కటై ఉన్నాను, కానీ అనేకంగా కనిపిస్తున్నాను. అంటే చెట్టులో, పుట్టలో, గుట్టలో, మిట్టలో, నీటిలో, మింగిలో, సర్వత్రా నేను ఉన్నాను. ఆ నేను దేహం కాదు, నశించేది దేహం. ఇందాకే అనుకున్నా, దహింపబడుతుంది, మార్పు చెందుతుంది, కానీ మార్పు చెందని, దహింపబడని, అంటే నీట నానని, నిప్పున కాలని, కాలాద్యవచ్ఛిన్నమైనటువంటి ఒక మహాద్భుతమైనటువంటి శక్తి ఏదైతే ఉన్నదో, ఏ ఎనర్జీ ఉన్నదో, అది ఆత్మగా మన ఎందున్నది గనక సర్వ దేవతా అతీత స్వరూపులైనటువంటి స్వామి మనల్ని దివ్యాత్మస్వరూపులారా, ప్రేమాత్మస్వరూపులారా అని సంబోధించారు. దివ్యమైనటువంటి ఆ పరసన మాత్రమే కాదు, అది బహిర్గతం కావాలి అంటే మీరు ప్రేమస్వరూపులు కావాలి. మీ అందు దాగి ఉన్నటువంటి ఆత్మ ప్రేమాత్మగా గనక ఈ ప్రపంచానికి అంది వచ్చినట్లయితే అది సేవ కావచ్చు, త్యాగం కావచ్చు, అపేక్ష కావచ్చు, ఆనందం కావచ్చు, బ్రహ్మానందం కావచ్చు, ఎన్ని రీతుల వెళ్లినా వెళ్లవలసినటువంటిది ప్రేమే అనేటువంటి ఆ భావనలో ప్రేమైక స్వరూపమైనటువంటి, శివశక్తి స్వరూపమైనటువంటి సత్యసాయి భగవానుడి యొక్క అవతారం కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితం కాక ద్వీపాలలో దీపాలు వెలిగించి, తమస్సులు తొలగించి, మనస్సుల నుంచి వెలిగించి సర్వ ప్రపంచానికి కూడా పరమ గురువు అయినటువంటి కాలాన్ని మనం చూశాం. స్వామి కంటే ముందొచ్చినటువంటి శ్రీరామచంద్రుడికి ఇద్దరు గురువులున్నారు, ఒకడు లోకగురువు విశ్వామిత్రుడు, జ్ఞానగురువు వశిష్ఠుడు. శ్రీకృష్ణ పరమాత్మకు ఒక గురువు ఉన్నాడు, ఆయన సందీపుడు. సత్యసాయి భగవానుడికి గురువేలేడు. గురుణాం గురు, గురులోకానికి, గురుకులానికి సత్యసాయి భగవానుడు ఉపదేష్ట, పూర్ణ స్వరూపం, సర్వజ్ఞాన సంపుటి స్వామి. కనుకనే స్వామి ఒక మహాపరిపూర్ణ అవతారం. కనుకనే జాతి, మత, వర్గ, వర్ణాలకి అతీతంగా ఏ రాముడు ఒక సనాతన ధర్మాన్ని తన స్వభావంగా మార్చుకున్నాడో, ఏ శ్రీకృష్ణ పరమాత్మ శాంతిని, ప్రేమని తన స్వభావంగా మార్చుకున్నాడో, ఏ శిరిడీ మహాస్వామి ఈ మత సమస్య సమన్వయాన్ని ఎట్లా సాధించాడో, ఏ శంకర భగవత్పాదులు అన్నిటా ఆత్మే ఉన్నది అనేటువంటి, అసలు ఉన్నదే ఆత్మ అని, సర్వం కల్విదం బ్రహ్మ అని వేద ప్రామాణికమైన ఉపనిషత్పూరకమైనటువంటి ఈ భావనల అన్నింటినీ కూడా ప్రపంచానికి ఎంత కవితాత్మకంగా, సంగీతభరితంగా, సాహిత్య సమలంకృతంగా మనకు అందించారో, అట్లాగే సత్యసాయి భగవానుడి అవతారం కూడా ఇది మహాపరిపూర్ణమైన అవతారం. ఇందాక చెప్పుకున్న అవతారమూర్తుల యందున్న అన్ని గుణాలు ఒక్క చోట గనక రాసిపోస్తే అది మన స్వామి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు. కనుకనే స్వామి బహుముఖీనమైనటువంటి ప్రజ్ఞాస్వరూపం అది. ఆయన తేజస్సులే. స్వామి రావటానికి ముందు ఒక్కసారి విచారణ చేద్దాం. రాముడి కాలాన్ని విచారణ చేసినట్లే స్వామి 1923 ఒక పంచభౌతిక దేహాన్ని తీసుకుని, అదిగో ఇందాక మాఘవతముల్ అంటే నీలమణులన్నీ కూడా గుదిగుచ్చినట్లయితే, ఒక దేహము దేహమైనట్లయితే, ఆ దేహి దేహి అయినట్లయితే, ఆ దేహాన్ని తీసుకుని సత్యసాయి నామంతో ఈ ప్రపంచంలోకి వచ్చినటువంటి వేళ ఈ భారతదేశం పరదేశ పాలనతో కుంగి కునారిల్లుతున్నటువంటి సమయం. 200 సంవత్సరాల బ్రిటిష్ పరిపాలనలో హైందవ జాతి సనాతన ధర్మం వెనక అడుగు వేస్తున్నటువంటి వేళ, మతం అంగడిలో అంగడి అమ్ముడు సరుకైపోతున్నటువంటి వేళ, మెతుకు లేక నీటి చుక్క లేక జాతి అల్లల్లాడిపోతున్నటువంటి సమయంలో స్వామి యొక్క ప్రభావం ఇక్కడ జరిగింది. ఈ ప్రశాంతి నిలయంలో జరిగింది, ఈ పుట్టపర్తిలో జరిగింది. జరిగినప్పుడు స్వామి అవతార కార్యక్రమం ఆ కాలానికి అనుగుణంగానే, అందుకనే సత్యసాయి భగవానుడి దివ్యోపన్యాసాలలో స్వామి దైవం కంటే కూడా దేశాన్ని దైవంగా భావించారు. మాతృదేశము, మాతృభాష, మాతృమూర్తి అన్నారు. వీటన్నింటిలో మాతృదేశం గొప్పది అన్నారు. దేశభక్తిని స్వామి చాటినట్లుగా ఏ అవతారం చెప్పలే. ఒకే ఒక్కసారి శ్రీరామచంద్రుడు జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అన్నాడని మనం విన్నాం. కానీ స్వామి ఏ ఉపన్యాసం ప్రారంభించినా, మీరు మోడర్నైజ్ కాండి, వెస్టర్నైజ్ కాకండి, భారతీయమైన ఆత్మను మీరు నిలబెట్టుకోండి, జాతికి దిశానిర్దేశం చేయండి, ప్రపంచంలో మీరుగా ఉండాలి, సత్యస్వరూపులుగా ఉండాలి, ధర్మస్వరూపులుగా ఉండాలి అని అనేకమైనటువంటి బోధలన్నీ కూడా ఈ భారతీయ తత్వ సిద్ధాంతానికి అనుగుణంగా, సనాతన ధర్మము ఉపనిషత్తులు దేనిని బోధించినయో దానికి అనుగుణంగా స్వామి తమ దివ్యోపన్యాసాలు సాగిస్తూ మానవ జాతిని ప్రచోదనం చేశారు. పడుకున్న వాడిని లేపారు, లేచిన వాడిని నడిపించారు, నడుస్తున్న వాడిని పరిగెత్తించారు, బాగా పరిగెత్తుతున్న వాడిని ఒక చోట ఆపారు, ఇక నిర్మల నిశ్చల సమాధి యోగంలోకి వెళ్లమన్నారు, నిన్ను నీవు తెలుసుకో అన్నారు, ఆత్మని ఎరగటం కంటే జ్ఞానం లేదన్నారు. కనుకనే అనంతమైనటువంటి వాంగ్మయాన్ని వాహిని స్వరూపంగా సత్యసాయి భగవానుడు ఈ ప్రపంచానికి అందించాడు. రాముడు చూడండి, యోగ వాసిష్టం విన్నాడు, శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతని అన్నాడు, సత్యసాయి భగవానుడు వాంగ్మయాన్ని వ్రాశారు. ఈ 3 స్వరూపాలు సంపూర్ణమైనటువంటి అవతారాలు కనుక ఎప్పుడు విచారణ చేసినా, అవతారమూర్తుల గురించి మాట్లాడినా, వీటన్నింటికీ మళ్లీ ఒక అంతర్వాహినిగా ఉన్నటువంటి శంకర భగవత్పాదుల వాంగ్మయ సృష్టిని మనం మరచిపోకూడదు. ఆయనే గనక రాసి ఉండకపోతే భగవంతుణ్ణి ఎలా కీర్తించాలో తెలియదు, ఎలా స్వాగతించాలో తెలియదు, ఎట్లా సంబోధించాలో తెలియదు. ఇవన్నీ ఒక నాగరికత స్ఫూర్తితో శంకర వాంగ్మయం మానవ జాతికి అందినటువంటి ఒక మణిహారంగా మనం భావన చేయాలి. అందుకనే రామకృష్ణాది అవతారాలతో పాటు శంకర భగవత్పాదులు, శిరిడీ మహాస్వామి అన్నిటినీ మించి సత్యసాయి భగవానుడి యొక్క అవతారం అది పూర్ణమైనటువంటి అవతారం. మానవుణ్ణి మాధవుణ్ణి చేసే అవతారం కాదిది, మానవుణ్ణి పూర్ణ మానవుణ్ణి చేసేటువంటి అవతారం. అందుకే స్వామి మానవుడు దేవుడు కావటమంటూ లేదు, మానవుడు దేవుడే, కాకపోతే మానవుడు మానవుడుగా జీవించాలి, ఇది అధ్యాత్మ అని చెప్పి తేజస్వరూపమైనటువంటి స్వామి 86 సంవత్సరాలు అద్భుతమైనటువంటి అవనీ సంచారంలో అనేక కాండలు, మహిమాకాండ, లీలాకాండ, వైరాగ్యకాండ, వైభవకాండ ఒక దీప్తితో, స్ఫూర్తితో, కీర్తితో ఈ ప్రపంచాన్ని నడిపించి తమ దేహ యాత్రని చాలించి, ఇందాక అనుకున్నట్లుగా దేహాన్ని తీసుకొచ్చారు గనక దేహాన్ని వదిలిపెట్టాలి, తెచ్చాము అంటే వదిలిపెట్టాలి, వదిలిపెడుతున్నామంటే తెచ్చుకోబోతున్నాము అని. అంటే ఏ దృశ్యం తన్ నశ్యం, ఏది కనపడుతున్నదో అది నశించవలసిందే, ఏది నశిస్తున్నదో అది మళ్లీ కనపడవలసిందే, విభూతి యోగం చెందేదాకా. కనుక మానవుడికి అంటే జీవుడికి ఎట్లాగైతే ఒక జీవన ప్రవాహం ఉన్నదో, అనేక జన్మలు ఎట్లా ఎత్తుతూ వస్తాడో, పరమేశ్వరుడికి కూడా ఈ అవతార ప్రవాహం తప్పదు, వస్తూనే ఉంటాడు. కానీ ఆయా దేశ కాల పరిస్థితులకు అనుగుణంగా అనేకమైనటువంటి భిన్న భిన్నమైనటువంటి నామాలతో, రూపాలతో, ఆస్పెక్ట్స్తో, అనేకమైనటువంటి కార్యకలాపాలతో, ప్రమాణాలతో వచ్చి తన కార్యకలాపాన్ని సాగించి ఈ అధ్యాత్మ ప్రస్థానాన్ని, మానవ జీవితాన్ని మహోన్నతమైనటువంటి స్థాయికి నడిపిస్తాడు గనక అవతారమూర్తి అయినటువంటి సత్యసాయి భగవానుడి యొక్క అవనీ సంచార సంపూర్ణమైనటువంటి తర్వాత 4 ఏళ్లిప్పటికి గడిచిపోయినాయి. ఇవాళ ఏమిటి మన ముందున్నటువంటిది? స్వామి తైజస్సులా అంటే స్వామి తైజస్సులే, విశ్వస్వరూపము, విశ్వసుడు స్థాయి నుంచి విశ్వసుడుగా 86 ఏళ్లున్నారు, ప్రాజ్ఞుడుగా అన్నివేళలా ఉన్నారు, సర్వకాలాలా ఉన్నారు. కాని తేజస్సుడుగా అంటే మళ్లీ తేజస్వరూపంగా స్వామి ఉన్నారు. అందుకని స్వామి పట్ల మనం ఫామ్ అండ్ ఫామ్లెస్ అనే 2 మాటలు వాడకూడదు. అది తెలియక ఇంగ్లీష్లో మనం అలా మాట్లాడుతున్నాం, గాని స్వామి ఫామ్లో ఉన్నప్పుడు హి వాజ్ ఫామ్లెస్ అంటే ఏమిటి? విశ్వసుడుగా మన కళ్ల ముందు నడిచొచ్చిన స్వామి, నడిపించిన స్వామి, సుందరమైన స్వామి, ఆనంద సంధాయకమైన స్వామి కళ్ళకు కనిపిస్తున్నారు. అది మాత్రమే కాదు, కానీ కనిపించని స్వామి, ఇవాళ తేజస్ స్వరూపంలో ఉన్నటువంటి స్వామి సర్వదేశాలని సర్వాణువులని సర్వ సృష్టి యందు సాయిశక్తిని మిర్చి ఉన్నారు గనక ఈ అనంతమైనటువంటి కాల ప్రవాహంలో ఇవాళ ఏప్రిల్ 24, 2015 అంటే రేపొద్దున తెల్లవారుతుండగానే స్వామికి మనం ఒక స్మృతి, ఒక గుర్తు, ఒక జ్ఞాపకం. ఆ జ్ఞాపకం ఒక పరమాద్భుతమైన తీయని జ్ఞాపకం కాబట్టి స్వామిని కళ్లారా చూశాం, ఇగో ఈ దేహంతో తాకాం, స్వామితో మాట్లాడాం, స్వామితో సంచారం చేశాం, స్వామి ఆలోచనలను పంచుకున్నాం, స్వామి చెప్పినటువంటి ఆజ్ఞలను పాటించాం, పాటిస్తున్నాం, స్వామి ఆశని ఆశయాలని ఆదర్శాలని సమన్వయం చేసుకుని జీవనం సాగించాలి అని మానవుడికి చేసినటువంటి ప్రబోధమే ఈవేళ సర్వవ్యాప్తంగా విశ్వవ్యాప్తంగా సర్వదేశాలలో కూడా రేపొద్దున స్వామి యొక్క ఆ మధుర స్మృతులని అన్నింటినీ తలుచుకుంటూ స్వామికి నివాళులు ఎత్తిపోస్తున్నటువంటి వేళ ఇది. ఈ వేళ మనందరం కూడా మరొక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. రూపమున్నది అంటే అది పోతుంది అని అనుకున్నాం, అట్లాగే ప్రజ్ఞాస్వరూపమైనటువంటి స్వామి ఎక్కడైతే ప్రజ్ఞ ఉన్నదో అది పరమేశ్వరుడు. ఏనకేనా ప్రకారేణ యశ కశాపి దేహినా సంతోషం జనయేత్ ప్రజ్ఞ తదేవ ఈశ్వర పూజనం. ఇవాళ ఏం చెయ్యాలి? స్వామి దేహం వదిలిపెట్టిన అనంతరం స్వామి ఇక్కడున్నారా, ఎక్కడున్నారు, ఎక్కడికి వెళ్లిపోయారు, అక్కడి నుంచి వచ్చారు, ఇట్లా ఉండదు. ఎందుకంటే రూట్స్ అన్నీ కూడా ఒక్కచోటే ఉంటాయి, శాఖలు పెరుగుతుంటాయి, వెళుతూ ఉంటాయి, అక్కడక్కడ చిగురాకులు వస్తాయి, పళ్ళు వస్తాయి, కాయలు వస్తాయి, వాటి మీద కాకులు వాలుతాయి, గద్దలు వాలుతాయి, చిలకలు వాలుతాయి, వృక్షం ఏమీ అనదు. కానీ మూలాన్నే గనక మనం చెడగొట్టుకున్నట్లయితే ఆ శాఖలు నశించిపోతాయి. వాలటానికి చిలకలకు చోటుండదు, మనబోటి వారికి నీడ ఉండదు, ఫలం ఉండదు, ఫలితం ఉండదు, ఆనందం ఉండదు. కనుక ప్రశాంతి నిలయం ఒక ప్రత్యేకతని సంతరించుకుని ఉన్నది. ఆ ప్రత్యేకత ఏమిటంటే ఏ సర్వదేవత అతీత స్వరూపమైన తేజస్సులైనటువంటి స్వామి విశ్వసుడిగా ఒక దేహాన్ని తీసుకుని వచ్చారో ఆ స్వామి ఇక్కడే ప్రభవించారు, ఇక్కడే 86 ఏళ్లు నడిచారు, ఇక్కడే తమ దేహాన్ని వదిలిపెట్టారు. కనుక మిగతా అవతారాల కంటే ఎక్కడో పుట్టి ఎక్కడో నడిచి ఎక్కడో వదిలిపెట్టింది కాదు, ఇక్కడే పుట్టి ఇక్కడే మెట్టి ఇక్కడే కాలాన్ని అధిగమించి కాలానికి కాలస్వరూపమైనటువంటి ఈ వేళ మనం పరమాత్మ స్వామిని అనేక విధాల వారు ఈ ప్రపంచానికి అందించిన మహత్తర సందేశాలన్నింటినీ కూడా ఆధ్యాత్మిక సాధనా సూత్రాలుగా మనం మలుచుకోవాలి. అనేకమైనటువంటి ప్రజ్ఞాభూమికలలో స్వామి ఎట్లాగైతే ఈ ప్రపంచాన్ని అవ్యాజంగా అంటే కారణం లేకుండా ప్రేమించారో, సంపూర్ణంగా ఆదరించారో, ఏ రకంగా గుండెకి దగ్గరగా చేర్చుకున్నారో, అందరి గుండెలలో ఎట్లా నిలబడ్డారో, అటువంటి ప్రయత్నం చేయటమే అత్యుత్తమమైనటువంటి సాధన. మనం దేవుడు కావటం ప్రధానం కాదు, మనలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని గమనించుకోవటానికి పూర్ణ సాధకులుగా మారాలి. ఆ మారాలి అంటే సత్యసాయి భగవానుడు ఒక నిలువుటద్దం, ఆ అద్దం ముందు వెళ్లి నుంచుంటే మనల్ని మనం సరిదిద్దుకోవచ్చు, మనల్ని మనం సాలంకృతం చేసుకోవచ్చు, మనం బానే ఉన్నామని అనిపించుకోవచ్చు, కానీ అనిపించేది ఎవరు, అద్దం ఉండాలి. అందుకే మళ్లీ శంకర భగవత్పాదులు విశ్వం దర్పణ దృశ్యమానగరీ తుల్యం నిజాంతర్గతం పశ్చన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథానిద్రయ యత్సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీగురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే అన్నట్లుగా స్వామి మనకు దక్షిణామూర్తి, సద్గురువు, పూర్ణగురువు, జగద్గురువు, జనంతో జగత్తుతో నడగాడినటువంటి ఒక దివ్యమైనటువంటి ప్రభువు, పూర్ణమైనటువంటి ప్రజ్ఞాభూమికగా ఈవేళ స్వామి మనకి అర్థం కావాలి. ఆ విషయంలో మనం వెనకంజ వేయకూడదు. అల్పమైన స్వల్పమైనటువంటి వాదనలకు తావివ్వక ఏ ప్రశాంతి నిలయాన్ని స్వామి ఒక ఆధ్యాత్మిక గరిమనాభిగా సెంటర్ ఆఫ్ గ్రావిటీగా మార్చారో, తాము ఉన్నటువంటి కాలంలో ఈ సర్వ ప్రపంచాన్ని తమకు ఆకర్షణలోకి ఆకర్షణావలయంలోకి ఎలా తేగలిగారో, సత్యసాయి భక్తులుగా మనందరం కూడా సాధకులుగా ప్రపంచంలో జీవిస్తున్నటువంటి వేళ ఆ స్ఫూర్తిని పొందాలని, అట్లాగే ఈ దేహం ఉండదు కానీ దేహి ఉంటాడు, కాలమనేటువంటి ఇసుక ఎడారి మీద మనం పదముద్రలు వేయాలి, మన వెనక అనేక జాతులు పుడతాయి, నానా జాతులు వస్తాయి, మనుషులు వస్తారు, వాళ్లకు కూడా అనుసరించదగినటువంటి పదముద్రలు కావాలి. అది ఆ ఫుట్ ప్రింట్స్ అంటామే, వాటిని మనం కూడా ఎవరికి వాళ్లం స్వామి అడుగుజాడలలో నడుస్తూ అవే అడుగుజాడలని బలంగా, దృఢంగా, స్వచ్ఛంగా, అచ్చంగా, సత్యంగా, పూర్ణంగా ఆవిష్కరిస్తూ మన జీవితాన్ని మనం ధన్యవంతం చేసుకోవాలి. ఇది ఇవాళ మనం చేయవలసినటువంటి పని. అలాగే స్వామి చెప్పినటువంటి అనేకానేకమైన సూక్తులు, సూక్తాలు, మాటలు, చమత్కారాలు, ఆనందాలు, మనకి అప్పుడప్పుడు శిక్షణ, వారు ఇచ్చినటువంటి శిక్షణ, ఇవన్నీ స్ఫూర్తిదాయకమై వరదాయకమై మనల్ని నడిపించాలి అని ఒక దివ్యమైనటువంటి ఒక భావంతో మనం స్వామిని మనం తలుచుకోవాలి. రేపు ఒక్కరోజే కాదు, ప్రతిరోజు మనం స్వామికి ఆరాధనోత్సవం అంటే ప్రతిరోజు ఆరాధించాల్సిందే, ప్రతిరోజు అనుసరించవలసిందే. స్వామికి నిన్న లేదు, నేడు లేదు, రేపు లేదు, కానీ స్వామి నిన్న ఉన్నారు, ఇవాళ ఉన్నారు, రేపు కూడా ఉంటారు. ఆ ఉండేది స్వామి, ఉండనిది మనం. కాబట్టి ఆ ఉండే స్వామితో గనక మనం ప్రత్యక్ష పరోక్ష సంబంధాలు గనక పెట్టుకున్నట్లయితే, స్వామి మాటలను చెవి ఒగ్గి వినగలిగినట్లయితే, స్వామి యొక్క దివ్య దేహ చలనాలను గమనించుకోగలిగినట్లయితే, పూర్ణమైనటువంటి స్థాయికి మనం వెళ్లగలమని, అట్లా వెళ్లాలని, దానికి కావలసిన శక్తిని, యుక్తిని సర్వేశ్వరుడైనటువంటి స్వామి మనకు సర్వకాలాల అనుగ్రహించాలని భావన చేస్తూ, స్వామి రూపం ఉందా లేదా, మనం ఆ రూపం ఉందో లేదో ఫామ్లెస్ అనే భావం వదిలిపెట్టి, స్వామి ఈజ్ తేజస్. తేజస్సు అంటే సంస్కృతం, తేజు అంటే అచ్చ తెలుగు. తేజు అయి మన ఎందున్నారు, ఆ తేజు మనలో ఉన్నటువంటి ఇల్యూమినేషన్. ఆ ఇల్యూమినేషన్ ఏమిటంటే, హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మ మాత్రం, యహమహమితి సాక్షాత్ ఆత్మరూపేణ భాతి, హృదిగిశ మనసాస్వం చిన్వతా మజ్జతావా, పవన చలనరోధాత్ ఆత్మనిష్టో భవత్వం అని భగవాన్ రమణులు. ఆ ఆత్మ ఎక్కడ ఉన్నది? హృదయ కుహరంలో, హృద్గుహలో, నేను 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 అని ఏదైతే అంటున్నదో ఆ నేను మనంగా భావన చేసుకోవాలి. నేను భావన వదిలిపెట్టాలి, నేను భావన పెంచుకోవాలి. ఆ నేనే మనల్ని ఆత్మస్వరూపులుగా మనల్ని మనకు పరిచయం చేస్తుంది. గనక ఈ ఎట్లా ఉండాలి స్వామిని, ఎలా ఈ తేజోరూపాన్ని ఎలా పట్టుకోవాలి అంటే, ఒక చిన్న అందమైన పద్యం ఉంది, ఆ పద్యం మనం గుర్తు చేసుకోవాలి. రూపములేని వెల్గగుచు రూపముదాల్చి మనుష్యులంబలెన్, రూపము లోకమోహనము రూపము వెల్గుల ప్రోవు, కోపమున్ తాపములన్నీయున్ మన విధంబున ఉన్నటులుండు చిత్రమై. రూపములేని వెలుగు తేజస్సు, కాని రూపము తాల్చి మనుష్యులం బలెన్, మనుష్యుల్లాగా. అయితే ఆ రూపం ఎట్లా ఉంది? మనలాగా లేదట. రూపము లోకమోహనం, మన రూపం మనకు ఆనందం, స్వామి రూపం లోకానికి ఆనందం. రూపము లోకమోహనము రూపము వెలుగుల ప్రోబు, స్వామి స్ప్లెండర్ అంటామే, తేజోస్వరూపమైనటువంటి స్వామి నడిచి వచ్చినప్పుడు కాంతి నడిచి వచ్చినట్టుగా ఉంది. అయితే కోపము తాపము మనలాగా ఉన్నట్టు అనిపించింది లేదాయనకి. అయితే ఈ తేజోరూపాన్ని చూడాలంటే, లోపల త్రవ్వి చూడవలే లోచన యుగ్మము దేవుడిచ్చిన, భగవంతుడు మనకి రెండు కళ్ళిచ్చాడు. రెండు కళ్లల్లో ఓ కన్ను కుడి కన్నో ఎడమ కన్నో పనిచేయటం మానేసింది, అప్పుడు లోకాన్ని సగమే చూడగలం. రెండు కళ్ళు లేవు, కనిపిస్తున్న లోకమా కనపడదు. రెండు కళ్ళు ఉన్నా లేకపోయినా భగవంతుడు మూడో కన్ను ఇచ్చాడు. ఆ మూడో కన్ను మనం తిలకధారణ చేసే చోట ఉంది. దాని ద్వారా సత్యసాయి భగవానుడి యొక్క తేజోరూపాన్ని మనం సంపూర్ణంగా అనుభవించాలని, ఆధ్యాత్మిక సంపత్తిని పెంచుకోవాలని, పూర్ణత్వాన్ని సాధన చేయాలని, మానవ జన్మని సార్థకం చేసుకోవాలని, ఆ దిశగా సత్యసాయి భగవానుడు సమస్త మానవ జాతిని కూడా ఆశీర్వదించాలని స్వామిని ప్రార్థిస్తూ, సాయిరాం.
సాయిరాం మూర్తి గారు, అదే మీరు ఆ విశ్వసుడు అంటే ఆకారంలో ఉన్నప్పుడు అన్నది చెప్తున్నప్పుడు నా మనసులో వచ్చింది. స్వామి ఆకారంలో ఉన్నప్పుడు ఎన్నో ఉపన్యాసాల్లో కూడా చెప్పారు, సత్యసాయి భగవానుడు అంటే కనిపించే ఈ ఆకారం కాదు, ఈ దేహం కాదు అని ఆ రోజునే వారు చెప్పారు. అది మనం ఈ రోజు గ్రహించాల్సిన సమయం వచ్చింది. ఇంకా స్వామి చెప్పింది అది పాటించగలిగితే అదే అన్ని సాధనలకి మార్గం. ప్రస్తుత కాలంలో ఎంతో విలువైన ఈ జ్ఞాన గుళికలను, విశాలమైన భావాలను, స్వామి సందేశాలను మా శ్రోతలందరికీ అందించిన మీకు మా శ్రోతలందరి తరపున ధన్యవాదాలు. శ్రోతలందరూ ఈ కార్యక్రమం ద్వారా అనేక విషయాలను గ్రహించారని భావిస్తూ ఇంతటితో సాయి ప్రసాద్ మీ నుండి సెలవు తీసుకుంటున్నాడు. అన్యదా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ, తస్మాత్ కారుణ్య భావేన రక్షరక్ష సాయీశ్వర. హరిహి ఓం తత్సత్ శ్రీ సాయీశ్వరార్పణమస్తు. ప్రస్తుతం ప్రశాంతి నిలయంలో సమయం 4:20. మరికొద్ది క్షణాల్లో మీరు రేడియో సాయి వేదం శిక్షణా తరగతిని వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మనీకి ట్యూన్ అయి ఉండండి. జై సాయిరాం.